ప్రియమైన ఆత్మబంధులారా, మనం చాలా ప్రసిద్ధి అయినటువంటి దేవాలయంలో ప్రాచీనమైనటువంటి ఈ శివాలయ ప్రాంగణంలో మనమందరం ఇక్కడ సమావేశమయ్యాము. ఈ సభకి పరమేశ్వరుడు, ఈ సదాశివుడే మన సమావేశానికి అధ్యక్షుడు. మనకి అధ్యక్షుడు ఆయనే, ప్రకృతికి అధ్యక్షుడు ఆయన. ముందు మనకి ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి రావాలి. దుఃఖంలోంచి, విషాదంలోంచి, అజ్ఞానంలోంచి వేరుపడాలని మానవుడి ప్రయత్నం. భగవంతుడు ఉన్నాడా లేడన్నది కాదు ఇక్కడ సమస్య. మానవుడు తనకున్న అజ్ఞానంలోంచి, దుఃఖంలోంచి, వేదంలోంచి, సఫరింగ్లోంచి విడుదల పొందటానికి మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. బాడీకి కంఫర్ట్ కోరుకుంటాడు, మైండ్కి కంట్రోల్ కోరుకుంటాడు మనిషి. అంటే బాడీ కంఫర్ట్లో ఉంటే, మైండ్ కంట్రోల్లో ఉంటే వాడి జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది. బాహ్యంగానే లోపల జీవితం, బాహ్య జీవితం కూడా. చేతులతోటి మనం పూజ చేస్తాం, నోటితోటి శివ శివ శివాని జపం చేస్తాం, మనస్సుతోటి ధ్యానం చేస్తాం. పూజ యొక్క ప్రయోజనం, జపం యొక్క ప్రయోజనం, ధ్యానం యొక్క ప్రయోజనము, వీటన్నిటి వల్ల ఏమిటంటే మనకు కొంత మనో నిగ్రహం కలుగుతుంది. మనకి వీటన్నిటినీ ప్రయోజనము ఈ నిష్కామ కర్మ, లేకపోతే శ్రవణం చేయటం, మంచి మంచి విషయాలు శ్రవణం చేయటం, వీళ్ళన్నిటి యొక్క ప్రయోజనానికి మనకి చిత్తశుద్ధి కలుగుతుంది. మనం చేస్తున్నటువంటి పూజకి, జపానికి, ధ్యానానికి ప్రతిఫలంగా పరమేశ్వరుడు మనకి చిత్తశుద్ధిని ఇస్తాడు, కలగజేస్తాడు. అంటే మనం చేసేది కృషి, ఆయన ప్రసాదించేది కృప. మనం కృషి చేస్తుంటే పరమేశ్వరుడి దగ్గర మన కృషి కృప కింద మారుతుంది. అలాగే భగవద్గీతలో కూడా ఎక్కడైతే కృష్ణుడు ఉన్నాడో, ఎక్కడైతే అర్జునుడు ఉన్నాడో, అక్కడ అందరికీ జయం కలుగుతుందని ఉంది. కృష్ణుడు అంటే అనుగ్రహం, అర్జునుడు అంటే కృషి. అంటే మన కృషితో పాటు కృప కూడా కలిసి వస్తే, మనం ఏదో పని చేసుకుంటూ ఉంటాం, దానికి కృప కూడా ఉండాలి. అంటే ఆ పనికి అనుగుణంగా కృప కూడా కలిసి వస్తే ఆ పని నెరవేరుతుంది. ఒక పని నెరవేరాలంటే కృషి ఉండాలి, ఒక కృప ఉండాలి. అంటే మనం చేయవలసిన ప్రయత్నం ఉండాలి, మన ప్రయత్నం ఒకటే సరిపోదు, ఈశ్వరుని అనుగ్రహం కూడా ఉండాలి. ఏదైనా ఒక పని పూర్తి అవ్వాలంటే చివరికి మోక్షానికి కూడా అంతే. ప్రతి వాడికి కూడా దేహం అంటే చాలా ఇష్టం. మనం ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహంలో ఇది ఒకటే నిజమనుకుంటాం, ఇది ఒకటే సర్వస్వం, ఇంకేమీ లేదు, ఈ దేహం ఒకటే నిజమనుకుంటాం. ఏ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహం, దేహం పుట్టినప్పుడు పుట్టామనుకుంటాం, దేహం మరణించినప్పుడు మరణించామనుకుంటాం, దేహం తప్పించి ఏమీ లేదనుకుంటాం, ఏదో ఆత్మ అనుకున్నారు, ఆత్మ ఈ దేహాన్ని ఆత్మ అనుకుంటాం, మనం దేహమే సర్వస్వం అనుకుంటాం. అంటే దేహానికి అతీతంగా, లోకానికి అతీతంగా, దేహానికి ఆధారంగా, లోకానికి ఆధారంగా ఒక సద్వస్తు ఉందన్న సంగతి దేహాభిమానం వల్ల, దేహబుద్ధి వల్ల మనకు తెలియటం లేదు. దేహబుద్ధి చాలా బలీయమైనది, దేహాభిమానం చాలా బలీయమైనది, దేహవాసన చాలా బలమైనది. లోకవాసన శాస్త్రవాసన కంటే దేహవాసన చాలా బలీయమైనది. మనకి ఏ దేహంలో ఉన్నప్పుడు అదే నిజం అనిపిస్తుంది, ఏ తలంపు వచ్చినప్పుడు అదే నిజం అనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఏదో ఎప్పుడైనా కోపం వచ్చిందనుకోండి, అది ఒకటే నిజం అనిపిస్తుంది. అసూయ వచ్చిందనుకోండి, అది ఒకటే నిజం అనిపిస్తుంది. అంటే ఏ తలంపు వచ్చినప్పుడు, ఏ భావన వచ్చినప్పుడు అది ఒకటే నిజం అనిపిస్తుంది మనకి, అది మాయ. తన దేహం కూడా అంతే, మానవ దేహంలో ఉన్నప్పుడు అది ఒకటే నిజం, ఏదైనా యానిమది బాడీ మనం ధరించినప్పుడు కూడా అది ఒకటే నిజం అనిపిస్తుంది. అంటే వాసనలో, శాస్త్రవాసనలోంచి, లోకవాసనలోంచి విడుదల పొందొచ్చు, కానీ దేహవాసనలోంచి విడుదల పొందటం మరింత కష్టం. మనం చేసే ఇప్పుడు పూజలు, ఈ జపాలు, ఈ ధ్యానాలు, ఈ విచారణలు, సత్పురుషులతోటి సహవాసాలు, మహర్షులతోటి మహాత్ములతోటి సాంగత్యం, ఈ దేవాలయాలకి ప్రదక్షిణాలు, నదులలో స్నానాలు చేయటాలు, ఇవన్నీ ఎందుకంటే దేహాభిమానం, ఆ దేహబుద్ధి నశించటానికి. దీని అంతటి ప్రయోజనం అది. దేహబుద్ధి నశించిన మరుక్షణంలో ఆత్మబుద్ధిని ఎక్కగలుగుతాం. అయితే ఈ పూజ యొక్క, జపం యొక్క, ధ్యానం యొక్క ప్రయోజనం ఏంటంటే నీకు దేహాభిమానం నశించడానికి దేహబుద్ధి నశించాలి. ఆ దేహబుద్ధి ఎలా ఉంటుందంటే అహంభావన రూపంలో ఉంటుంది. దుఃఖం అహంభావన రూపంలో ఉంటుంది, అజ్ఞానం అహంభావన రూపంలో ఉంటుంది. అజ్ఞానానికే మనకు పేరు పెట్టారు కారణ శరీరం అని. కారణ శరీరం అంటే అజ్ఞానం. అంటే మనకు స్థూల దేహాలు మారుతూ ఉంటాయి, సూక్ష్మదేహాలు మారుతూ ఉంటాయి. కృషి చేస్తే సూక్ష్మదేహం కూడా మారుతుంది. స్థూలదేహాన్ని మార్చుకోవడానికి పెద్ద ప్రయత్నం చేయక్కర్లేదు, మరణం వచ్చి మన స్థూలదేహాన్ని సపరేట్ చేసేస్తుంది. కొంత సాధన చేస్తే సూక్ష్మదేహం కూడా మారుతుంది, అంటే మనస్సులో మార్పు వస్తుంది, మారు మనస్సు పొందొచ్చు. కానీ అట్లికన్నా అన్నిటికంటే బలీయమైనది, అత్యంత కష్టమైనది ఏంటంటే కారణ శరీరాన్ని నశింపజేయటం. అజ్ఞానం కారణ శరీరం, అజ్ఞానానికి మరొక పేరు కారణ శరీరం. అది తెలితేనే కానీ, అది నశిస్తేనే కానీ మనకు స్వరూప జ్ఞానం కలగదు. మనం ఎవరో మనకు తెలియదు. మనం ఎవరో మనకు తెలియనంతకాలం మనం కానిదాన్ని మనం అనుకుంటూనే ఉంటాం. అంటే మనం ఏ పని చేసినప్పటికీ, అంటే మనం ఒక నోటితోటి మాట్లాడినప్పటికీ, చేతితో ఒక పని చేసినప్పటికీ, మనకు వచ్చే తలంపుల విషయంలో కూడా మనం అందరం చేయవలసింది ఏంటంటే ఆ అజ్ఞానాన్ని నశించడానికి మన మాట సహకరించాలి, మన ఆలోచన సహకరించాలి, మనం చేస్తూ చేసే పనులు సహకరించాలి. మన మాట, మన చేత అజ్ఞానాన్ని పెంచేదిగా ఉండకూడదు, అజ్ఞానం పలచబడేదిగా ఉండాలి. అది సాధన అంటే. మనస్సు, మన మనస్సును మచ్చిక చేసుకుని, మనస్సును స్వాధీనం చేసుకుని, మనస్సు సహాయంతోనే మనస్సును జయించాలి. కృష్ణుడు కూడా గీతలో ఒక మాట చెప్పాడు, నీ మనస్సుని నువ్వు మిత్రుడిగా చేసుకో, నీ మనస్సును శత్రువుగా చేసుకోవద్దని. దుఃఖం ఎక్కడ ఉంది? మనస్సులో ఉంది. నేను అనే భావనలో ఉంది, నేను అనే తలంపులో ఉంది. అంటే నేను అనే భావన అణిగిపోతే, నేను అనే తలంపు అణిగిపోతే దుఃఖం కూడా అణిగిపోతుంది, దుఃఖం కూడా నశిస్తుంది. ఒకసారి రమణ మహర్షి గారిని అడిగారు. ఎవరు అడిగారంటే, చైతన్యం ఏం సాధన చేయదు, దేహానికి కూడా జడం, దేహం జడం, ఆ గోడంతో దేహం కూడా అంతే కదా, ఇంకా సాధన చేసేవారు ఎవరు అని. అంటే భగవాన్ ఏమన్నారంటే, నాతోటి ఎవరు మాట్లాడుతున్నారో వారు సాధన చేస్తే సరిపోతుంది అన్నారు. నాతో ఎవరు మాట్లాడుతున్నారో, దేహం మాట్లాడటం లేదు, చైతన్యం మాట్లాడటం లేదు, ఈ దేహానికి చైతన్యానికి మధ్య ఉంటేనే మనస్సు మాట్లాడుతుంది. అంటే నాతోటి ఎవరు మాట్లాడుతున్నారో వారు సాధన చేస్తే సరిపోతుందని చెప్పారు. అంటే మనస్సు గారు చేస్తే సరిపోతుంది. భగవంతుని స్మరించి అహంభావనను తొలగించుకోవాలి. భగవంతుని ఆరాధించి, భగవంతుని ధ్యానించి, భగవంతుని చెప్పిన మాటను ప్రాక్టీస్ చేస్తే అజ్ఞానం నశిస్తుంది. అజ్ఞానం నశిస్తే దుఃఖం నశిస్తుంది. ఎక్కడ అంటే నీ మనస్సుని, నీ మనస్సును స్వాధీనం చేసుకుని, నీ ఇంద్రియాలను స్వాధీనం చేసుకుని జాగ్రత్తగా నువ్వు నీ కంట్రోల్లో నువ్వు ఉంటే, మనల్ని మనం స్వాధీనం చేసుకుంటే, ఎప్పుడైతే మన మనస్సును కంట్రోల్ చేస్తున్నామో, మనస్సును నియమించుకుంటున్నామో, అప్పుడు దానికి అంతర్దృష్టి కలుగుతుంది, అంతర్ముఖత్వం కలుగుతుంది. ఎవరికి ఎంత పాండిత్యం ఉన్నా, లేకపోతే ఎవరికి ఎంత కీర్తి ఉన్నప్పటికీ, ఎవరికి ఎంత పవర్ ఉన్నా, లేకపోతే ఎవరికి ఎంత ప్రాపర్టీ ఉన్నా, ఇవన్నీ పెర్మనెంట్ కాదు. ఏది పెర్మనెంట్ కాదు, మన బాడీ కూడా పెర్మనెంట్ కాదు. ఏదైతే పెర్మనెంట్గా ఉంటుందో దాన్నే మన పెద్దలు సత్యం అని చెప్పారు. ఏదైతే శాశ్వతంగా ఉంటుందో అది సత్యం, ఏదైతే సత్యమో అది శాశ్వతంగా ఉంటుంది. నువ్వు ఎత్తేం చేయవలసింది, ఈవేళ పచ్చగా ఉండి రేపు ఎండిపోయే విషయాలను కాదు అయ్యా, నువ్వు ఎచ్చేవి చేయవలసింది. ఏదైతే పెర్మనెంట్గా ఉంటుందో, నీ దేహం ఉన్నా లేకపోయినా, లోకం కనిపించినా లోకం కనిపించకపోయినా, ఎప్పుడు ఎప్పుడే ఎప్పుడైతే ఏదో న్యాచురల్గా ఏది ఉంటుందో, ఎప్పుడు నార్మల్గా ఏది ఉంటుందో, ఏది పెర్మనెంట్గా ఉంటుందో దాన్ని నువ్వు ఎచ్చివ్ చెయ్యి, అది నీ జీవిత గమ్యం. అది అందరం చేయవలసింది ఏంటంటే, ముందు సత్వగుణాన్ని ప్రాక్టీస్ చేయాలి. మన ఆలోచన సహజంగా ఉండాలి, అబ్నార్మల్గా ఉండకూడదు, నార్మల్గా ఉండాలి. మనం మాట్లాడే మాట కూడా సాఫ్ట్గా ఉండాలి, స్వీట్గా ఉండాలి, బ్రీఫ్గా ఉండాలి. తర్వాత ఏ రోజుకి ఆ రోజు మన దైనందిన జీవితంలో మనం చేసే పనుల విషయంలో జాగ్రత్త పడాలి. రమణ మహర్షి గారు చెప్తూ ఉండేవారు, సాధ్యమైనంత వరకు ఇతరుల గొడవలో మీరు కలగ చేసుకోవద్దని. భగవంతుడు ఏ పని అప్పగించాడో ఆ పని మీరు శ్రద్ధగా చేయండి, ఆడంబరం లేకుండా చేయండి, అహంభావన లేకుండా చేయండి. ఎలా పని చేస్తే భగవంతుడి అనుగ్రహానికి మీరు పాత్రలు అవుతారో అలా పని చేయండి. అంటే లోకం ఏం చేస్తుందంటే మనం చేసిన పని చూస్తుంది, భగవంతుడు ఏం చేస్తాడు, ఆ పని నువ్వు ఎందుకు చేస్తున్నావు, ఆ పని చేసేటప్పుడు నీ తలంపు ఏమిటి అని లోపల తలంపును పరమేశ్వరుడు చూస్తాడు. దాన్ని బట్టి మనకి స్పిరిచువల్ స్టేటస్ అనుగ్రహిస్తాడు. ఉన్నదేమో తమో గుణంలో ఉంటారు, కానీ మేము అందరం సత్వగుణంలో ఉన్నామని అనుకుంటారు. అది చాలా ప్రమాదం. అందుచేత మనలో మైనస్ పాయింట్స్ ఏ ఉన్నాయి, ప్లస్ పాయింట్స్ ఏమున్నాయి చూసుకోవాలి. కొంతమందికి ఇతరులు ఆ లోపం ఉంది, ఈ లోపం ఉందని కౌంట్ చేస్తూ ఉంటారు. ఇతరుల లోపాలను చేసి చూడటానికి చేసే ప్రయత్నం, నీ లోపాలు చూసుకుని వాటిని తొలగించుకోవడానికి నీకు ప్రయత్నం చేస్తే భగవంతుడు నీకు మోక్షాన్ని ఇస్తాడు. దేర్ ఇస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ సీయింగ్ అండ్ అబ్జర్వింగ్. ఉనికి చూస్తే నీకు తెలియదు లోపల పరిశీలన, నీ మనసులో ఏం జరుగుతుంది, నీ మనసులో ప్లస్ పాయింట్స్ ఏ ఉన్నాయి, మైనస్ పాయింట్స్ ఏముంది అని జాగ్రత్తగా చూసుకుని, నీ బలహీనత ఏంటో నువ్వు చూసుకుని అది అబ్జర్వ్ చేసి, అబ్జర్వ్ చేయటం వల్ల తెలుస్తుంది నీ బలహీనతలు, అప్పుడు అందులోంచి విడుదల పొందటానికి నువ్వు ప్రయత్నం చేయటమే సాధన. అసలు నువ్వు ప్రయత్నం అంటూ మొదలు పెడితే నీ ప్రయత్నమే అనుగ్రహంగా మారిపోతుంది. ఇంకా కొంతమంది ఉన్నారు ఏమన్నా అమావాస్య రోజున వారు అలా అన్నారండి, పౌర్ణమి రోజున ఇలాగుంది, మా మామగారు అలాగన్నారు, మా అత్తగారు ఎలా అన్నారు, ఇలా చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. ఇలా చెప్పుకుని బాధపడుతూ ఉంటారు. ఒకవేళ మీ అత్తగారు కానీ మీ మామగారు కానీ ఒకవేళ పొరపాటు మాటలంటే అది ఎంత అజ్ఞానమో మీరు బాధపడటం కూడా అంతే అజ్ఞానం. మీరు వాళ్ళు ఏమనుకుంటున్నారంటే వాళ్ళ అజ్ఞానం వల్ల ఏదో అన్నారనుకుంటున్నారు. ఆ మాటలకి మీరు బాధపడతాను కూడా మీ లోపల మీకు కూడా అజ్ఞానం ఉంది కాబట్టి మీరు బాధపడుతున్నారు. అంటే ఇటువంటి ఎందుకు చెబుతున్నానంటే ఇటువంటి చిల్లర విషయాల గురించి మీరు చాలా టైం వేస్ట్ చేసుకుంటున్నారు. ఇటువంటి వాళ్ళు అలాగన్నారు, వీళ్ళు అలాగన్నారు, ఇప్పటికి మనకు 90 ఏళ్ళు వస్తున్నాయి, శరీరానికి చావు వచ్చేస్తాం. మీరు ఏదైనా రాబోయే జన్మలు గొప్ప జన్మలు వచ్చేస్తామనుకుంటున్నారు, ఏమి రావు. మీరు కష్టపడి కృషి చేస్తే, మీ లోపల ఉన్న నేచర్ని జయించడానికి ప్రయత్నం చేస్తే, మన బలహీనతల్లోంచి, లోపాలలోంచి, పాపాలలోంచి, దోషాలలోంచి విడుదల పొందడానికి నువ్వు సాధన చేస్తే ఫ్రీ బర్త్, హయ్యర్ బర్త్ వస్తుంది. అది ఏమీ చేయకుండా రాబోయే జన్మలో ఎటువంటి జన్మ వస్తుందంటే ఏమీ రాదు, ఇప్పుడు ఎలా సిద్ధమయ్యావో రాబోయే జన్మలో కూడా అలాగే సిద్ధమవుతామని చెప్పాడు. ఇప్పుడు మోక్షం అటించండి, లిబరేషన్, శాల్వేషన్, ఏదో నిర్వాణ స్థితి, అవన్నీ అటించండి. ఇప్పుడు నేను చెప్పే విషయాలు మీకు ఉన్నాయి, ఏదో చెప్తున్నాను అనుకోండి, లేదా మీరు భగవద్గీత పారాయణం చేస్తున్నారనుకోండి, లేదా ఏ ఉపనిషత్తు శ్రవణం చేస్తున్నారనుకోండి, ఆ మాటలు అర్థం చేసుకుని, ఆ మాటల్లో ఉన్న అందాలు తెలుసుకుని, ఆ మాటలను మీరు ఆనందించడానికి కూడా మీకు పూర్వపుణ్యం లేకపోతే మీకు సాధ్యం కాదు. మీకు సత్పురుషులతో సహవాసం లేకపోతే, పూర్వపుణ్యం కనుక మీకు ఎంతో కొంత పూర్వపుణ్యం కనుక లేకపోతే, ఎక్కడో మోక్ష సుఖం, ఆ నిర్వాణ సుఖం అవన్నీ అటించండి. ఈ చెప్పే మాటలు కూడా అర్థం కావు. ఓ చిన్న కిటుకు రహస్యం చెప్పారు భగవాన్, చాలా వండర్ఫుల్గా ఉంటుంది, బ్యూటిఫుల్గా ఉంటుంది. మనస్సు బాహ్యముఖానికి వెళుతుంటే మనస్సు అహంభావన కింద తయారవుతుంది. మనస్సును లోపలికి పంపితే, మనస్సును లోపలికి ఉపసంహరింపజేస్తే, విత్డ్రా చేస్తే, మనస్సు యొక్క స్వరూపాన్ని నువ్వు తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తే ఆ మనస్సే ఆత్మగా అయిపోతుంది. మనస్సు బాహ్యముఖానికి వెళితే అహంభావన, లోపలికి వెళితే శుద్ధ మనస్సు అయ్యి అదే ఆత్మగా పరిణమిస్తుంది. తపస్సు, తపస్సు అంటే కేవలము భోజనాలు మానేసి కూర్చుంటే తపస్సు కాదు. అహం వృత్తి నుంచి, దేహాభిమానము నుండి, దేహబుద్ధి నుండి నువ్వు విడుదల పొందటానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే తపస్సు. అంటే అహంభావన లేకుండా, దేహాభిమానం లేకుండా, అజ్ఞానము లేకుండా, దేహబుద్ధి లేకుండా వాటిల్లోంచి విడుదల పొంది నువ్వు జీవిస్తుంటే అదే అయ్యా తపస్సు. మనసు యొక్క మూలాన్ని వెతకటం తపస్సు. ఈ కంట్రోలర్ నీ మనోమూలంలో ఉన్నాడు. నువ్వు నీ మనస్సు యొక్క మూలంలో పెడితే నువ్వెవడో నీకు తెలియబడుతుంది. అంటే నీ మనోమూలంలోకి నువ్వు వెళ్ళడానికి నువ్వు చేస్తున్న ప్రయత్నమే తపస్సు. మనస్సు యొక్క స్వరూపాన్ని తెలుసుకోవటమే తపస్సు. నేను అనే భావన, నేను అనే తలంపు ఎక్కడ ఉదయిస్తుందో, ఎక్కడ ఉదయిస్తుందని నువ్వు చూస్తే మనస్సెల్లు అక్కడ లయిస్తుంది. అదే తపస్సు. ప్రతి మానవుడికి నేను అనే ఒక బుద్ధి ఉంది. ఆ నేను అనే బుద్ధి నీకు లోపల నుంచే ఉదయిస్తుంది, కానీ బయట నుంచి ఉదయించడం లేదు. ఆ నేను అనే బుద్ధి నీకు లోపల ఎక్కడి నుంచి ఉదయిస్తుందో, ఉదయించిన చోటే దేవుడు ఉన్నాడు. అది అబ్సల్యూట్ ట్రూత్. అది దేవుడు ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? లోపలే ఉన్నాడు. లోపలంటే ఎక్కడ ఉన్నాడు? నేను అనే బుద్ధి నీకుంది. ఆ నేను అనే బుద్ధి ఎక్కడి నుంచి ఉదయించి వస్తుందో అక్కడే దేవుడు ఉన్నాడు. ఏం పని చేస్తున్నాడా? పని చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు? సైలెంట్గా చేస్తున్నాడు, నిశ్శబ్దంగా చేస్తున్నాడు. అందరి హృదయాల్లో అంతర్యామగా ఉండి, కంట్రోలర్గా ఉండి, నీ దేహం యొక్క ప్రారంభమును అనుసరించి ఆడిస్తున్నాడు. పని చేస్తున్నాడు. మనకు మళ్ళీ గొడవ గొడవగా పనిచేయటం లేదు. మనం ఎవరికైనా 10 రూపాయలు సంపాదిస్తే దేశం అంతా తెలిసిపోవాలి. ఏం చేయాలంటే 10 రూపాయలు ఇంటికి ఇస్తున్నామంటే అక్కడ అవసరం ఏంటో తెలుసుకునివ్వటం కాదు, మన అహంభావం సంతృప్తిపరచుకుంటాం మనం. అంటే మన ఇంద్రియాలను సంతృప్తిపరచుకోవడానికి, మన అహంభావం సంతృప్తిపరచుకోవడానికి, మనకున్న అజ్ఞానాన్ని సంతృప్తిపరచుకోవడానికి, మనకున్న దేహాభిమానాన్ని సంతృప్తిపరచుకోవడానికి మనం దానం చేస్తాం. సాత్విక బుద్ధి ఉన్నవాడు దేవుడి అనుగ్రహం కోసం, దేవుడి సంతోషం కోసం సాత్విక బుద్ధి ఉన్నాడు, వాడు దానం చేస్తాడు. మనం దేవుని అనుగ్రహం కోసం దానం చేయం, లోకం మెచ్చుకోవడం కోసం దానం చేస్తాం. అంటే బయట నువ్వు ఏ పని ఎందుకు చేస్తున్నావు అది చూడ, అది లోకం చూస్తే చూడొచ్చు. ఈ గౌరవాలు ఎంత నిజమో, ఈ లోకం ఎంత నిజమో, లోకం వల్ల వచ్చిన ఈ గౌరవం కూడా అంతే. ఇవన్నీ మిథ్యా నేనికే. అసలైన నేనికి ఏం అక్కర్లేదు. ఇటు ఎబవ్ ఆల్ దీస్ థింగ్స్ అండ్ ఆల్ దీస్ స్ట్రగుల్స్. గాఢ నిద్రలో నువ్వు ఉన్నావు. అక్కడ నేను అనే తలంపు కూడా అక్కడ లేదు. ఇచ్చే నేను అనే తలంపు కూడా తలంపు మాత్రమే కాబట్టి అన్ని తలంపులు అడిగినప్పుడు ఆ తలంపు కూడా అణిగిపోయింది. ఇప్పుడు ఏదైతే నీ లోపల నేనుగా వ్యక్తమవుతుందో అది తలంపు మాత్రమే, కానీ అది నిజము కాదు. అయితే ఎక్కడైతే నిజముందో ఆ నిజములోంచే నీకు ఈ తలంపు ఎరైజీ వస్తాండి. నువ్వు ఎక్కడి నుంచి జారిపోయావో అక్కడికి వెళ్ళి నువ్వు ఎవడో నీకు తెలుస్తుంది అన్నారు రమణస్వామి. నువ్వు ఈ నేననే తలంపు ఎక్కడి నుంచి ఉదయించి వస్తాందో అక్కడికి వెళ్ళు. నేననే తలంపు దాని మూలాన్ని చూసిన వెంటనే అది నశిస్తుంది. దాని మూలాన్ని చూసిన వెంటనే అది నశిస్తే నువ్వు నశించావనుకోకు. నువ్వెవరో నీకు తెలియబడుతుంది. ఒక మహాజ్ఞానం, ఒక మహా చైతన్యం, సర్వేశ్వరుడు, ఆ మహా విడుగు నీకు తానిగా వ్యక్తమవుతుంది. దానికి చావులేదు. నేను రాముణ్ణి చూచాను, శివుణ్ణి చూచాను, కృష్ణుణ్ణి చూచాను. అది కాదు వయర్ రియలైజేషన్ అంటేనే. సాక్షాత్కారం అంటే అది కాదు. నీ శరీరం చనిపోయినా కానీ చనిపోకుండా వస్తువు నీ హృదయంలో ఉంది. దాన్ని నువ్వు ఎరుకులోకి తెచ్చుకోవటమే దాని. అది ఎప్పుడు ఉంటూనే ఉంటుంది. దేహం ఉన్నప్పుడు ఉంటుంది, దేహం పుట్టకముందు ఉంది, దేహం మరణించిన తర్వాత కూడా అది ఉంటుంది. దేహం మరణిస్తుంది. మరణం లేని వస్తువు ఒకటి నీ హృదయంలో ఉంది. దేహం ఎలాగైతే ఇప్పుడు నీకు నేనుగా వ్యక్తం అవుతుందో, లోపల ఉంటుందో, చావు లేని వస్తువుతో నీకు తాదాత్మ్యం వచ్చినప్పుడు, నీకు ఐడెంటిఫికేషన్ వచ్చినప్పుడు, దానితో అదే నువ్వు అనేటువంటి అనుభవం నీకు కలిగినప్పుడు నీ చివరి స్థితి, అప్పుడు నీకు అమృతానుభవం కలుగుతుంది, అమృత స్థితి కలుగుతుంది. ఈ ఇమ్మోర్టల్ స్టేట్ని పొందుతావు నువ్వు. నీ తలంపు అంత నిజమో, నీ పర్సనల్ గాడ్ కూడా అంతే నిజం. నీ తలంపులు అణిగినప్పుడు పర్సనల్ గాడ్ కూడా నీకు సమస్య లేదు. నువ్వు అలాగ ఉండకు, ఇలాగ ఉండకు. నువ్వు ఎలాగ ఉన్నావో అలాగ ఉండు. అప్పుడు నీకు రియలైజేషన్ కలుగుతుంది. దేవుడు అంటే ఉండటమే దేవుడు. ఈ లోపల సద్వస్తువు ఉంది, కానీ ఆ సద్వస్తువు ఈ దేహంలో ఒక భాగం కాదు. ఈ దేహాన్ని కోసి చూస్తే నీకు తెలియదు. ఈ దేహాన్ని కోసి చూస్తే నీకు తెలియదు అయ్యా. లోపల వస్తువు ఉంది, అది నీ మాటకు అందకపోవచ్చు, నీ మనస్సుకు అందకపోవచ్చు, నీ ఊహకు అందకపోవచ్చు. అది అనుభవ వైఖరి. ఆ లోపల హృదయంలో కనుక సద్వస్తువు లేకపోతే వశిష్ఠుడికి అనుభవంలోకి రాదు, అది విశ్వామిత్రుడికి రాదు, రామకృష్ణుడికి రాదు, రమణుడికి రాదు, చైతన్యుడికి రాదు. లోపల మన హృదయంలో ఆళ్ళ హృదయంలో ఏదుందో మన హృదయంలోనూ కూడా అదే ఉంది. అది అనుభవంలోకి తెచ్చుకుని వాడు సుఖి అవుతున్నాడు, యోగి అవుతున్నాడు. అనుభవంలో లేని వాడు దుఃఖి అవుతున్నాడు. జన్మ మరణ ప్రవాహంలో ఆ చక్రంలో కొట్టుకుపోతున్నాడు. జీవితం అంతా తలంపులే, తలంపు యొక్క రిప్యుటేషన్ సంసారం. ఇవాళ ఉదయం 6 గంటలకు నేను కాఫీ తీసుకున్నాను అనుకోండి, ఇవాళ ఉదయం సరిగ్గా 6 గంటలకు నేను కాఫీ, రేపొద్దున సరిగ్గా ఉదయం 6 గంటలకు కాఫీ తీసుకునగలను అని తలంపు వస్తుంది. ఏమొస్తుంది తలంపు అంటే, ఇవాళ పొద్దున్న 6 గంటలకు వచ్చిన తలంపు రేపొద్దున్న 6 గంటల తలంపుకి ఏమవుతుంది? అదే తలంపు, కొత్త తలంపు, అదే రిపీట్ అవుతాను. మళ్ళీ ఏమవుతుంది? రిపీట్ అవుతుంది అన్నమాట. సంసారం, సంసారం అంటే ఏమి లేదు. ఒక రోజును చేసుకున్న పనే రోజు చేసుకుంటూ ఉంటారు, అదే సంసారం. అంటే తలంపు యొక్క రిప్యుటేషనే, తాత యొక్క రిప్యుటేషనే సంసారం. ఎవరైనా సినిమాకి వెళ్ళాను, మనకు సినిమాకి వెళ్ళి అలవాటు ఉందనుకోండి, ఇవాళ సినిమాకి వెళ్ళాం, మళ్ళీ రేపు సినిమాకి వెళ్ళాలను, రేపు మళ్ళీ తలంపు వచ్చేసిన సినిమాకి వెళ్ళాలని, మళ్ళీ తలంపు రిపీట్ అవుతుంది, మళ్ళీ సినిమాకి వెళ్తాం. ఇవాళ 12 గంటలకు మనం భోజనం చేసాం అనుకోండి, రేపు మళ్ళీ 12 గంటలకి భోజనము చేయవలనని తలంపు వస్తుంది, మళ్ళీ భోజనం చేస్తాం. అంటే ఆ తలంపు అలా తిరుగుతూ ఉంటుంది, అదే సంసారం. తాత యొక్క రిప్యుటేషన్ సంసారం. మీకు పొలానికి పాలు రావటం ఆలస్యం వచ్చింది, కానీ మీకు పొలానికి వచ్చే పాలు రావటం ఆలస్యం వచ్చింది, కానీ తలంపు ఆలస్యం అవ్వదు. సరిగ్గా ఉదయం 6 గంటలకి నీకు కాఫీ పౌడర్ లేకపోయినా, పొలానికి పాలు రాకపోయినా, లేకపోతే పాలు అన్నీ అబ్బాయి నీకు ఇంటికి పాలు తీసుకురాకపోయినప్పటికీ కాఫీ 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 అని చెబుతా ఉన్నావు, కాఫీ తీసుకో కాఫీ తీసుకొని చెబుతోంది, అది తలంపు యొక్క గానం. ఎవరైనా మిమ్మల్ని ఏదైనా చిన్న విమర్శించారనుకోండి, నీ ఫీలింగ్ నట్ అయిపోతుంది, ఆ ఫీలింగ్ నట్ అవటం కూడా తలంపే. అన్నీ తలంపులే, జీవితం అంతా కూడా అన్నీ కూడా తలంపులే. మీకు ఎప్పుడు ఉద్వేగం వస్తే తలంపు, డిప్రెషన్ వస్తే తలంపు, మీకు ఎప్పుడు ఎమోషన్ వస్తే అది తలంపే, మీకు ఎప్పుడు డిప్రెషన్ వస్తుంది అనుకోండి అది కూడా తలంపే. ఈ తలంపులన్నిటికీ ఓ మూల తలంపు ఉంది, ఓ మొదటి తలంపు ఉంది, ఆది తలంపు ఉంది, తొలి తలంపు ఉంది. అన్ని తలంపు నేను అనే తలంపు నీకు వచ్చాకే కదా తలంపులు వస్తున్నాయి. మొత్తం అన్ని తలంపులు నాకే వస్తున్నాయి. ఏ తలంపుకు వస్తున్నాయి? దేహంతో ఏ తలంపు అయితే తాదాత్యం పొందుతుందో ఆ తలంపుకు వస్తున్నాయి. ఆ తలంపు కనుక అణిగిపోతే మిగతా తలంపులు కూడా అణిగిపోతాయి. ఆ తలంపు అనక్కపోతే దానికి మిగతా తలంపులు అన్నీ వస్తుంటాయి. అంటే ఆ మొదటి తలంపుని, ఆ మూల తలంపు యొక్క మూలాన్ని నువ్వు అన్వేషించి దాని మూలంలోకి నువ్వు వెళ్ళగలిగితే, ఆ మూల తలంపు యొక్క మూలం ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నువ్వు దిగగలిగితే, వెళ్ళగలిగితే, మురగలిగితే, అక్కడ ఉండగలిగితే, అందుకే వైరాగ్యానికి వైరాగ్యం కాదు. వైరాగ్యం అంటే రాగం లేకపోవటం వైరాగ్యం. అంటే నీకు ఎందుకు వైరాగ్యం అంటే ఆ మూల తలంపు యొక్క మూలంలోకి వెళ్ళటానికి నీకు వైరాగ్యం ఉండాలి. అంత లోతుల్లోకి వెళ్ళాలి, అంత లోయల్లోకి నీకు దిగాలి. ఆ మూల తలంపు యొక్క మూలాన్ని చూచిన వెంటనే మూల తలంపు నశిస్తుంది. నీవెవడో నువ్వు తెలియబడతావు, నీ స్వరూపం నీకు వ్యక్తం అవుతుంది. ఆ స్వరూపం ఎలా ఉంటుందంటే అది ఆనందమే ఆనందము, సుఖమే సుఖము, శాంతే శాంతి. అక్కడ నీకు స్వరూపం అందిన తర్వాత, ఆ స్వరూప సుఖం నీకు అందిన తర్వాత, దేహం ఉన్నా ఒకటే, ఊడిపోయినా ఒకటే, లోపం కనిపించినా ఒకటే, లోపం కనిపించకపోయినా ఒకటే, దేవుడు ఉన్నాడు దేవుడు లేడనే చెప్పే మాటలకి ఆ స్థితి పొందిన వాడికి మీనింగ్ లేస్తుంది. మానవుడికి దేవుడు అవసరం లేదు, మానవుడికి సుఖం కావాలి, మానవుడికి శాంతి కావాలి, మానవుడికి ఆనందం కావాలి, ఇవన్నీ దేవుళ్ళు ఉన్నాయని వీడు అనుకుంటున్నాడు కాబట్టి దేవుడి కోసం వెతుకుతున్నాడు. రమణ మహర్షి గారు ఒక మాట చెప్పారు, నువ్వు సుఖం కోరుకోవటంలో పొరపాటు లేదు, నువ్వు శాంతి కోరుకోవటంలో పొరపాటు లేదు, అక్కడ సుఖం లేని చోట వెతుకుతున్నావు, ఉన్న చోట వెతకటం మానేశావు. మానవుడు నేను సుఖపడాలనుకోవటంలో పొరపాటు లేదు, కానీ సుఖం ఎక్కడుందో నీకు తెలియటం లేదు. సుఖం నీ హృదయంలో ఉంది, నువ్వు హృదయంలో వెతకటం లేదు. సుఖం ఎక్కడో లోకంలో ఉందనుకుంటున్నావు, లేని చోట వెతుకుతున్నావు, ఉన్న చోట వెతకటం లేదు, అదే నీ పొరపాటు. కానీ నువ్వు సుఖం నేను సుఖపడాలి అనుకోవటంలో నీకు పొరపాటు ఏమి లేదు. ఒక ముసలమ్మ గారికి ఇంట్లో ఒకసారి వస్తువు పోయిందంటుంది ఆవిడకి, పోతే ఆవిడ వచ్చి ఏం చేశారంటే బయటకు వచ్చి పంచాయతీ లైట్ దగ్గర వెతుక్కుంటాను అంటున్నా బంగారం. బంగారం ఏమో ఇంట్లో పోయింది, పంచాయతీ లైబ్రరీ వెళ్ళి వచ్చేస్తున్నారటండి. ఏమ్మా ఏమ్మా మామయ్య మామయ్య ఇంటికమ్మా నువ్వు ఈ లైట్ దగ్గర వెతుకుతున్నావు నువ్వు అని అడిగారటండి ఆ దారి పోయేవాళ్ళు. అడిగితే నా బంగారపు గొలిసిపోయింది అని చెప్పిందటండి. అంటే పంచాయతీ లైట్ దగ్గర వెతుకుతుంది, నీ బంగారపు గొలుసు ఎక్కడ పోయింది? మా ఇంట్లో పోయింది. మరి నువ్వు ఎక్కడ వెతుకుతున్నావు? ఈ పంచాయతీ లైట్ దగ్గర వెతుకుతున్నాను. మరి ఇంట్లో పోతే ఎక్కడ ఇంటి వెతుకుతున్నావు? మా ఇంట్లో దీపాలు లేవు, ఇక్కడ దీపం ఉంది కాబట్టి ఇక్కడ వెతుకుతున్నాను అంది. మన అందరి జీవితాలు కూడా అంతే. అంటే మనకు లోపలికి పెట్టడం చేతకాక పెద్దల దగ్గర నేర్చుకోవటం మానేసి లోపల సుఖం ఉందని గురువులు చెప్పినప్పటికీ ఆ జరగటం చేతకాక లోకం మీద పడి టీవీల చుట్టూ తిరిగి, సినిమాల చుట్టూ తిరిగి, కాఫట్ల చుట్టూ తిరిగి ఎక్కడ సుఖం జరుగుతుంది, ఎక్కడ సంతోషం జరుగుతుందని మనం లోకం మీద పడికి తిరుగుతున్నాం. అయితే లోపలికి వెళ్ళడం చేతనవటం లేదు. అమ్మాయి అమ్మగారు చెప్పింది లోపల పోయిందని నాకు తెలుసు, కానీ ఇల్లంతా చీకటిగా ఉంది, అంచేది పంచాయతీ లైట్ దగ్గర వెతుకుతున్నాను. ఎన్ని కోట్లు జన్మలు వెతికినా వాడికి ఆ వస్తువు దొరకదు. వస్తువు ఎక్కడ పోతే అక్కడ వెతికితే దొరుకుతుంది, కానీ లేని చోట నువ్వు కోటి జన్మలు ఎత్తినా నీకు దొరకదు. గురువు గురువు అంటే ఏమి లేడు. గురువు అంటే ఏంటే, నువ్వు ఎక్కడ ఉన్నావో నీ మనసుకు అంతర్దృష్టి కలగజేసి, నీకు లోచూపు కలగజేసి, నువ్వు దైవాభిముఖంగా ఆత్మాభిముఖంగా చైతన్యాభిముఖంగా నిన్ను నడిపించేవాడు గురువు. నీ మనస్సును బాహ్యముఖం చేసేవాడు గురువు కాదు రాక్షసుడు. నీ మనస్సుని లోపలకు చూపించి, లోపలకు వెళ్ళే దారి చూపించి, ఆత్మాభిముఖంగా నిన్ను ప్రయాణం చేయటానికి, నీ హృదయంలో ఎక్కడ లోయల్లోకి నీ మనస్సును ఉపసంహరింపజేయటానికి నీకెవడైతే సహాయ సహకారములు అందిస్తున్నాడో వాడు గురువు. అక్షర మణమాలలో రమణస్వామి ఏమని చెప్పారంటే, కుట్ర అంతయు కోసి, కుట్ర అంతయు కోసి గుణముగా పాలించు గురురూపమై వెలుగువారి నాచల. అంటే నాలో ఉన్న ఫారిన్ మ్యాటర్ తీసేసి, అంటే ఆత్మజ్ఞాన సముపార్జన కోసం, ఆత్మవిద్య సముపార్జన కోసం నాలో ఏ అలవాట్లు అడ్డొస్తున్నాయో, నాలో ఏ సంస్కారాలు అడ్డొస్తున్నాయో, నాలో బలహీనత ఏ బలహీనతలు నాకు అడ్డొస్తున్నాయో వాటిని బయటికి లాగి కాల్చి బూడిద చేసి, నన్ను సద్గుణాలతో నన్ను అలంకరింపజేసి, ఎటువంటి హ్యాబిట్స్ ఉంటే, ఎటువంటి తలంపులుంటే నా ఆత్మజ్ఞానం సంపాదనకి అవి సహకరిస్తాయో వాటితో నన్ను అలంకరించవయ్యా, అది అయ్యా గురువు చేసే పని. మీలో ఏదైనా ఒక మంచి గుణం ఉంటే అది చిన్న మంచి అయినప్పుడు దాన్ని ప్రాక్టీస్ చేయి, దానికి మీకు తెలివితేటలు వస్తాయి, ఆ తెలివితేటలు మీకు ఆత్మజ్ఞానానికి దారి చూపిస్తాయి. ఈ లోకంలో యాత్ర మీకు బాగా వెళ్ళిపోతుంది, ఆ పరలోకం కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది. అంటే ఇక్కడ రమణ మహర్షి గారు చెప్పిదంటే, దైనందిన జీవితంలో నీ ప్రవర్తన ఎలా ఉండాలంటే, నీ బిహేవియర్ ఎలా ఉండాలంటే, ఆ బిహేవియర్ ఇంటెలిజెంట్గా ఉండాలి. ఆ ఇంటి నీ బిహేవియర్ ఎంత ఇంటెలిజెంట్గా ఉండాలంటే, లోపలన్న నీ లోపల సద్వస్తువుకి, లోపల నీ లోపల ఇమ్మర్టల్ స్టేట్కి, నీ లోపల నీ కంట్రోలర్కి నీకు మధ్యన దూరం తగ్గుతూ ఉండాలి. ఆ రోజుకు ఆ రోజు, ఆ జన్మకు ఆ జన్మ. ఎంత వండర్ఫుల్ టీచింగ్ చూడండి. నువ్వు నోడితో ఒక మాట మాట్లాడితే, లేకపోతే నీ మనసులోకి ఒక తలంపు వస్తే, నీ చేతితో ఒక పని చేస్తే, అది ఎలాగ ఉండాలంటే అబ్నార్మల్గా ఉండకూడదు, అది ఎలాగ ఉండాలంటే నువ్వు ఎక్కడ ఉన్నావు, నీ హృదయంలోనే ఉన్నావు, నీ నిజమైన ఇంటికి, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న నీ స్థితికి దూరం తగ్గిస్తూ ఉండాలి. ఆ రకంగా జీవించడం నేర్చుకో. నీ సాధనంతా కూడా పూజ గదికే పరిమితం చేసేయకు. నీ స్వరూపం, నీ స్వరూపానికి నీకు మధ్య ఉన్నటువంటి డిస్టెన్సు తగ్గాలి. నీ మాట తగ్గడానికి సహకరించాలి, నీ చేత తగ్గడానికి సహకరించాలి, నీ మెదడులో నీకు వచ్చే తలంపులు కూడా ఆ డిస్టెన్సు తగ్గడానికి సహకరించాలి. నీ బిహేవియర్ అలా ఇంటెలిజెంట్గా ఉండాలి. అంచేది నీకు జ్ఞానం కలగకుండా, బ్రాహ్మీ స్థితి కలగకుండా ఎవరు అడ్డొస్తున్నారనుకోకండి, ఎవరు ఇతరులు అడ్డొస్తున్నారనుకోకండి, సమాజము మీ కుటుంబ సభ్యులు అడ్డొస్తున్నారని మీరు అనుకోవద్దు. ఈ నకిలీ లేనే ఆటంకం వస్తుంది. ఏదైతే ఇప్పుడు నీకు నేనుగా వ్యక్తమవుతుందో ఆ నకిలీ లేని నీకు ఆటంకం వస్తుంది. ఏ తలంపు అయితే నీకు నేనుగా వస్తుందో ఆ నేననే తలంపే నీకు, ఆ నేను అనే తలంపే నీకు అడ్డు వస్తుంది. ఆ నేననే తలంపుకి ఇవన్నీ సపోర్ట్ చేస్తున్నాయి. ఏది ఆ నేననే తలంపు యొక్క క్రియేషనే ఏది అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యులన్నీ కూడా ఆ నేననే మొదటి తలంపుని అంటి పెట్టుకుని ఉన్నాయి. అది ఊడిపోతే ఇవి కూడా ఊడిపోతాయి. నువ్వు శంకరాచార్య వారు ఏమంటున్నారంటే, ఓ సర్వేస్తుడా నీకు సరదా ఉందా, వేటాత్వం అనేది నీకు సరదా, ఓ పరమేశ్వరుడు నీకు వేటాత్వం అనేది నువ్వు సరదా, నువ్వు ఎక్కడో ఉండాలి కదా, నువ్వు నా హృదయంలో ఉండు, జంతువులను వేటాడే సరదా నీకు ఉంది, నీ తేట తీరిపోవాలి, నీ తేట తీరినప్పుడే నా దరిద్రం వదలాలి. వేటాడే అలవాటు ఉంది కాబట్టి నా హృదయంలో ఉండి వేటాడు. నా హృదయంలో ఉన్న జంతువులు ఏంటివి, కామక్రోధ లోభమోహ మదమాశ్చర్యమే వికారాలు, అవి నా స్వరూపం తెలుసుకోకుండా నాకు అడ్డొస్తున్నాయి. మీకు ఎవరి మీద కోపంగా ఉందనుకోండి, ఆ కోపంగా ఉన్నవాడు మీకు ఆలోచనలోకి వచ్చారనుకోండి, ఆ కోపం ఇంకా పెరిగిపోతుంది. ఆ గుణాలకి మీ తలంపే బలం ఇస్తాను. శంకరుడు చెప్పిందండి, డైరెక్ట్గా ఫేస్ చేసి వాటిని జయించలేకపోతున్నాను. ఎలాగ రాగద్వేషములు జయించుకోవడం, ఎలాగ కామక్రోధములు జయించటం, ఎలాగ అసూయి జయించడం ఆలోచిస్తున్నాను, ఆలోచిస్తే పెరిగిపోతున్నాను. నా ఆలోచన వాటికి బలం ఇస్తాను. నువ్వేం చేస్తావంటే నా హృదయంలో ఉండి వాటిని వేటాడు. ఏది ఈ జంతువులు, ఈ కామక్రోధ లోభమోహ మదమాత్సం లేనటువంటి ఈ నా స్వరూపాన్ని తెలుసుకోవడానికి అడ్డొస్తాయి, ఏ వికారాలు అయితే నాకు అడ్డొస్తున్నాయో వాటిని వేటాడు. వేటాడు ఆ జంతువులు సంహరించు. సంహరిస్తే నేనేదో వేటాడాను, జంతువులు సంహరించాను, వేటాడాలని నీకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది, నాకు ఇటు దరిద్రం ఊడిపోతుంది, నాకు జ్ఞానం కలుగుతుంది, నువ్వు ఉభయతారకం, నువ్వు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడ గుహల్లో అక్కడ ఉండే బదులు నా హృదయంలో ఉండి వేటాడవయ్యాని ఆదిశంకరాచార్య వారు సర్వేశ్వరుని ప్రార్థించారు. అంటే మా హృదయంలో ఉన్న సద్వస్తువు మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఈ దేవాలయాలు చుట్టూ తిరగడం మనకు తప్పదు. అంటే నేను ఆ గుప్పిట్లో ఉన్నాను. దేని గుప్పిట్లోని అహం మృత్యు అనే గుప్పిట్లో దాని ఉన్నాను. అది ఎటు గంటేయమంటాడు గంతేస్తున్నాను. అది ఎంత నాకు నష్టం తీసుకొస్తుందో నాకు తెలియదు. నా అజ్ఞానం నాకు ఎంత నష్టం తీసుకొస్తుందో నాకు తెలియటం లేదు. అజ్ఞానం అనే గుప్పిట్లో ఉన్నాను. అయితే దాంట్లోంచి నేను బయటపడాలంటే బయటపడటానికి నువ్వు ఆ స్ట్రెంగ్త్ నువ్వు ఇవ్వాలవయ్యా, ఆ శక్తిని నాకు ఇవ్వాలి. నువ్వు ఆ బలం ఇస్తే నేను అందులోంచి బయటకు అహమృత్యులోంచి నేను బయటపడాలంటే అది బయటపడటానికి తగినటువంటి శక్తి నువ్వు ప్రసాదించాలి. ప్రసాదించకపోతే నా వల్ల అది కాదు అయ్యా. నీ అనుగ్రహాన్ని నాకు ఇస్తే ఈ దేహబుద్ధిలోంచి నేను బయటపడగలం, కానీ నీ అనుగ్రహం లేకుండా దేహబుద్ధి నుంచి నేను బయటపడగలను. అదే రమణ మహర్షి గారు చెప్తూ ఉంటారు, రాయి కనపడినప్పుడు కుక్క కనపడదు, కుక్క కనపడినప్పుడు రాయి కనపడదు. ధనవంతులందరూ ఇల్లు కట్టుకున్నప్పుడు కుక్క బొమ్మలు వేస్తారు అక్కడ. ఈ బంగారు పిచ్చుకలందరూ కూడా డాబాలో మేళ్ళు కట్టుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ కుక్క బొమ్మలు ఒకటి వేస్తారు. అది మనం చీకట్లో కుక్క బొమ్మను చూసామనుకోండి, అది బొమ్మే అవటానికి రాయే, కానీ అది ఏం చేస్తుంది మనకు భయం వేస్తుంది. అంటే రాయే మన కుక్క కింద చెక్కుతారు కదా దాన్ని, అది ఆ కుక్కను చూసేటప్పుడు ఏం వేస్తే మనకు భయం వేస్తుంది, మనం దూరంగా వెళ్ళిపోతాం, కలిసేస్తుంది మనం, కరుస్తుంది మనం. అంటే ఏంటి అది ఎవరు, రాయే, కానీ అది మనకు ఎలా కనిపించింది, కుక్క కింద కనిపించింది. కుక్క కింద కనిపించినప్పుడు మనకు భయం ఇస్తాం. అప్పుడు అది ఎంతకాలం అయితే కుక్క కింద కనిపిస్తుందో నీకు ఎన్ని మంత్రాలు చదివినా భయం పోదు, ఎన్ని మంత్రాలు చదివినా ఆ భయం పోదు. నువ్వు దగ్గరికి వెళ్ళి పరిశీలన చూసి ఇది రాయని తెలుసుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది, భయం రావాలన్నా భయం కలగదు. అంటే అది మీద రాయిగా నీ కళ్ళకది రాయని నీకు అర్థమైనప్పుడు, నీ బ్రెయిన్కి అది రాయని అర్థమైనప్పుడు ఇంక కుక్క లేదు. నీ కళ్ళకి ఎంతకాలం అయితే కుక్క కింద కనిపిస్తుంది అప్పుడు అక్కడ అది రాయి ఉంది, అది కుక్క అనుకుంటావు. నీకు కుక్క కనిపించినప్పుడు రాయి కనపడటం లేదు. నువ్వు దగ్గరికి వెళ్ళి చూసేది రాయి అని నీకు అర్థమైనప్పుడు అప్పుడు కుక్క లేదు. రాయి కనిపించినప్పుడు కుక్క లేదు, కుక్క కనిపించినప్పుడు ఆ రాయి లేదు. నీ స్వరూప దర్శనం దర్శనం అయితే లోకం లేదు. లోకం కనిపిస్తుంటే నీకు స్వరూపం లేదు, నీకు స్వరూపం దర్శనం అయితే లోకం లేదు. నువ్వెవరో నీకు తెలిసినప్పుడు లోకం లేదు, నీకు లోకం కనిపిస్తున్నప్పుడు నువ్వెవరో నీకు తెలియబడదు. అదే నీకు స్వరూపం కనిపిస్తే లోకం లేదు, నువ్వు లోకంలో ఉంటే అది స్వరూపం లేదు. అది ఉన్నప్పుడు ఇది లేదు, ఇది ఉన్నప్పుడు అది లేదు. అంచేది చెప్తారు జ్ఞాని, జ్ఞాని ఇది బాడీలెస్, జ్ఞాని ఇది మైండ్లెస్, జ్ఞాని ఇది వర్డ్లెస్, జ్ఞాని ఇది గాడ్లెస్ ఆల్సో. అంటే లోపల నీ స్వరూప సుఖం, ఆ స్వరూపం అంటే సముద్రంలో ఎంత నీరు ఉందో నీ స్వరూపంలో అంత శాంతి ఉంది, అంత సుఖం ఉంది, అంత ఆనందం ఉంది. ఆనందం విజృంభించి నీ సహస్రాన్ని ముంచేస్తుంటే నీకు దేహం ఉన్న ఒకటే, ఊడిపోయిన ఒకటే, లోకం కనిపించిన ఒకటే, కనిపించకపోయిన ఒకటేనవయ్యా. లోపలనే జ్ఞానం నీకు వ్యక్తమైనప్పుడు, నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు, ఆనందం నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు, సుఖం నీకు స్వరూపంగా వ్యక్తమైనప్పుడు, భగవంతుడు ఉన్నాడా భగవంతుడు లేడని తలంపే నీకు ఉదయించదు. ఓం మానవుడా, నీ హృదయంలో ఒకటంటే నిజమైన నేను తెలుసుకోవడానికి మిథ్యా నేను మరిచిపోవలసిన అవసరం లేదా? మిథ్యా నేను తొలగించుకోవాల్సినటువంటి అవసరం లేదా? అయితే సాధనంటే ఏంటి? నీ హృదయంలో ఉన్న బ్రహ్మమును నువ్వు కొత్తగా కనిపెట్టవలసిన పని లేదు. ఆ బ్రహ్మానుభవం పొందటానికి ఏ అలవాట్లు, ఏ వికారాలు నీకు అడ్డొస్తున్నాయో దాన్ని తొలగించుకోవడానికి సాధన అని పేరు పెట్టారు. సాధన చేసి సాధన చేసి సాధన చేసి సాధన చేసి నువ్వు బ్రహ్మములో ఐక్యమైనా సరే. సాధన ఎవరు చేస్తారు? దేహం చేయదు, చైతన్యం సాధన చేయదు. సాధన ఎవరు చేస్తారు? సాధకుడు చేస్తాడు. ఆ సాధకుడు ఎవరు? మనస్సే. సాధన చేసి సాధన చేసి సాధన చేసి సాధన చేసి బ్రహ్మములో ఐక్యమైనా సరే నీకు అది ఇష్టం లేదనుకో, ఈ సాధన చేసేవాడు ఎవడు అని తెలుసుకుని సాధన చేసేవాడిని తీసేసినా సరే, నీకు ఏ మార్గం నచ్చితే ఆ మార్గంలో ప్రయాణం చేయండి. ఈ సాధన చేసేవాడు ఎవడని సాధన చేసేవాడిని తీసో పక్కన పెట్టండి. ఆ మార్గం మీకు ఇష్టం లేకపోతే సాధన చేసి సాధన చేసి సాధన చేసి రాసి రాసి అరగదీసి మీరు ఆ బ్రహ్మమును ఐచ్యంకండి. అటు చేసినా సరే ఇటు చేసినా సరే ఆ మార్గంలో ప్రయాణం చేయొచ్చు, ఈ మార్గంలో ప్రయాణం చేయొచ్చు. ఆ నేనుని మొదటి తలంపుని, ఆ ప్రథమ తలంపుని, ఆ ప్రధాన తలంపుని అవిద్యని అజ్ఞానమని అహంభావనని పిలుస్తూ ఉంటారు. ఇలాగా ఆ నేననే తలంపు, మొదటి తలంపు పోవాలి, పోవాలంటే పోదు. దాని మూలాన్ని చూస్తే పోతుంది, దాని మూలంలోకి మీరు పంపగలగటం సాధన. నేను అనే తలంపు, నేను అనే భావన అది ఒక భూతం లాంటిది. అదేంటది? అది ఒక భూతం లాంటిది. దాని మూలాన్ని అది చూడకుండా అది మాయమవదు. దాని మూలాన్ని చూస్తే అది వేషిస్తుంది. మీరు చేయవలసింది దాని మూలంలోకి ఈ నేననే తలంపును ఉపసంహరించటం. నేననే భావం భూతం వంటిది, అది దెయ్యం వంటిది. దాన్ని పట్టుకోవడం చాలా కష్టం, కానీ శరీరంతో బాటి లేస్తుంది. నువ్వు నిద్రలో జాగ్రత్త వ్యవస్థలోకి రాగానే అది కూడా మేలుకుంటుంది. అది నీ దేహం కూర్చుంటే కూర్చున్నాను అనుకుంటుంది, దేహం నుంచుంటే నుంచున్నాను అనుకుంటుంది, దేహం ప్రయాణం చేస్తుంటే నేను ప్రయాణం చేస్తున్నాను అనుకుంటుంది, దేహం చనిపోతే నేను చనిపోయాను అనుకుంటుంది, దేహం పుట్టినప్పుడు నేను పుట్టాను అనుకుంటుంది. గాఢ నిద్రలోంచి జాగ్రత్త అవస్థలోకి నువ్వు వచ్చిన క్షణంలో అది కూడా నీకు వచ్చేస్తుంది, నీ కూడా వచ్చేస్తుంది. వచ్చి నీకు తెలియనంత వేగంగా వచ్చి దేహంతో తాదాత్యం పొందుతుంది. అంటే నువ్వు అది పట్టుకోవడం చాలా కష్టం. అది పిశాచం. అదేంటది? అది పిశాచం. దానికి రూపం లేదు. దానికి రూపం లేకపోయినా అలా పడి ఉండదు. ఏదో ఒక రూపాన్ని పట్టుకుంటూ ఉంటుంది. ఒక రూపాన్ని పట్టుకోవడమే కాదు, రూపాలను కూడా మారుస్తుంటుంది. కొంతకాలం చిన్న అమ్మాయి అంటే ఇష్టం, కొంతకాలం పెద్ద అమ్మాయి అంటే ఇష్టం, కొంతకాలం అమ్మ అంటే ఇష్టం, కొంతకాలం పిన్నమ్మ అంటే ఇష్టం. అది ఏం చేస్తుందంటే ఏదో ఒక రూపాన్ని పట్టుకుని ఉండదు, రూపాలు మారుస్తూ ఉంటుంది. మధ్య మధ్యలో రూపాలు మారుస్తూ ఉంటుంది. కొంతకాలం ఆ పార్టీ అంటే ఇష్టం, కొంతకాలం ఈ పార్టీ అంటే ఇష్టం. దానికి ఏం అక్కర్లేదండి. దాని మేతకు ఏది ఇష్టమైతే అది అలా మార్చుకుంటా ఉంటుంది. ఆడికి ఏ పార్టీ అక్కర్లేదు, దానికి మేత సప్లై అవ్వాలి. ఏ దీనికి ఆ మూల తలంపుకి మేత సప్లై అవుతా అంటే అది అది సాటిస్ఫై. ఏ పార్టీలు అయితే అది సాటిస్ఫై అవుతుంది అది ఉంటుంది. మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఆగిపోతే పార్టీ మారుస్తుంది. అంటే దాని స్వార్థానికి ఎవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళతో స్నేహం చేస్తుంది, దాని స్వార్థానికి ఎవరైతే అనుకూలంగా లేరో వాళ్ళతో విరోధం పెట్టుకుంటుంది. దానికి రూపం లేదు, దానికి రూపం లేదు. రూపాలను పట్టుకుంటుంది, ఒక రూపాన్ని పట్టుకుని పడుతుంది, ఒక రూపాన్ని పట్టుకుని పెరుగుతుంది, ఒక రూపాన్ని పట్టుకుని చనిపోతుంది, మళ్ళీ ఇంకో రూపాన్ని పట్టుకుంటుంది. వచ్చి జన్మలో మనం ఎక్కడికి వెళతాం మనం అనుకున్న చోటకి వెళ్ళాం, మనం అనుకున్న చోటకి వెళ్ళాం. అనుకున్నది జరగదు, ఉన్నది తప్పదు. అనుకున్న చోటకి వెళ్ళం మనం. ఎక్కడికి వెళతామంటే దేహం శమయ్యే టైంలో ఆ చివరి శ్వాసలో ఏ తలంపు అయితే మనకు ఉందో ఆ తలంపు మన భవిష్యత్ జన్మను నిర్ణయింపజేస్తుంది. అయితే అప్పుడు ఏ తలంపు వస్తుందంటే మనం చెప్పలేం. అప్పుడు ఏ తలంపు వస్తుందో అప్పుడు దాకా ఎందుకు ఇంకో 5 నిమిషాల్లో ఏ తలంపు వస్తుందో మనం చెప్పలేం. ఇంకొక 5 నిమిషాల్లో ఏ తలంపు వస్తుందో మనం చెప్పలేం. ఎప్పుడో అప్పుడు దాకా ఎందుకు దేహం మరణించే టైం వేరే ఎందుకు? మీరు మీకు పరమేశ్వరుడు ఎందుకు ఇష్టం పెట్టుకుని, పరమేశ్వరుడు ఎందుకు పూజ్యభావం పెట్టుకుని, పరమేశ్వరుడు యొక్క పాదాలను ఆశ్రయించి ఆ పరమేశ్వరుని ఆరాధించగా 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 మీ ప్రాణం పోయేటప్పుడు వచ్చే పరమేశ్వరుడు తలంపు రావచ్చు. మనకి మీ బాగా అర్థం చేసుకోండి, మన ప్రాణం పోయేటప్పుడు మనం అనుకున్న తలంపు మనకు రాదు, ఉన్న తలంపు వస్తుంది. దేనికోసం అయితే మనం జీవిస్తున్నామో ఆ తలంపు వస్తుంది కానీ అనుకుంటే వచ్చేది కాదు. ఉన్నదేదో వస్తుంది కానీ అనుకునేది రాదు. అంటే నీ హృదయంలో ఏ భావం, ఏ తలంపు కోసం నువ్వు జీవిస్తున్నావో ఆ తలంపే నీకు మరణించే టైంలో నీకు వస్తుంది. అంతేగా అనుకున్నది రాదు, ఉన్నది వస్తుంది. నీకు ఏదైతే నీరెస్టో, నీకు ఏదైతే డీరెస్టో, దేనికి కులేదుగా ఉండి నువ్వు జీవిస్తున్నావో ఆ తలంపే నీకు వస్తుంది పునర్జన్మ టైంలో. ఆ తలంపును బట్టి అంటే ప్రాణ టైంలో జీవుడు దేహంలోంచి సపరేట్ అయినప్పుడు ఏ తలంపు అయితే ముఖ్యంగా నిన్ను ఆడిస్తుందో ఆ తలంపును బట్టి నీకు పునర్జన్మ నిర్ధారణ అవుతుంది. ఇంకేదంటే మనం లోకాన్ని మోసం చేయగలం కానీ భగవంతుని మోసం చేయలేం. యజ్ఞం అంటే ఏంటి? మన స్వార్థం లేకుండా మనం ఏ పని చేసినా అది యజ్ఞం. అంటే మన హృదయం విశాలం అవ్వటం కోసం మనం ఏ పని చేసినది అది యజ్ఞం. ఇతరుల క్షేమం కోరి మనం ఏ పని చేసినా అది యజ్ఞం. ఒకవేళ భౌతికంగా మనం ఏమీ చేయలేకపోయినా వాళ్ళు క్షేమం మన మనసులో కూడాను అది కూడా యజ్ఞంతో సమానం. నీకు మోక్ష సుఖం ఎప్పుడు వస్తుంది? ఏ తలంపు అయితే నీకు దేహంతో తాదాత్మ్యం పొందుతుందో ఆ తలంపు నుంచి విడుదల పొందితే నువ్వు ముక్తి సుఖం, మోక్ష సుఖాన్ని నువ్వు పొందుతావు. అది మోక్షం అంటే అర్థం. అది మోక్షం అంటే విడుదల అని అర్థం. దేహంలోంచి విడుదల కాదు. నువ్వు ఎవరైనా ఉన్నావో దాంట్లోంచి విడుదల పొందే సపరేట్ అయ్యే సమస్య లేదు. ఇంకా దేంట్లోంచి విడుదల? నువ్వు కానీ దేహాన్ని ఏదైతే నేను అనిపిస్తుందో దాంట్లోంచి విడుదల పొందటం మోక్షం. కొంతమంది ఏమనుకుంటారంటే ధనవంతులు అందరూ సుఖపడిపోతున్నారని ధనం లేని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. మీరు కూడా ధనం కొంత సంపాదన చూస్తే తెలుస్తుంది అందులో మన ఏమి లేదని. అంటే మనకి ఏదైతే లేదో అది వచ్చేస్తే సుఖపడుతున్నాడు. తర్వాత సంతానం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే సంతానం కలిగితే సుఖం వచ్చి పడిపోతుంది ఏమనుకుంటారు. చివరికి వాడు అన్నం తింటాడంటే కంచం లాగేస్తాడు. మామూలు దుష్ట సంతానం కంటే దుర్మార్గులైన సంతానం కంటే అసలు సంతానం లేకపోవటం మంచిది. అంటే మనకి ఏదైతే లేదో అది వచ్చేస్తే మనం సుఖపడవచ్చు సుఖపడవచ్చు అనుకుంటాం. అలా సుఖం ఉంటే కదా వచ్చాక తెలుస్తుంది అందరూ ఏమి లేదా. అవస్థలో మనం అందరం సుఖంగా లేము, సుఖంగా లేము, శాంతిగా లేము, ఆనందంగా లేము. నిజంగా జాగ్రత్త అవస్థలో మనం శాంతిగా ఉంటే ఆనందంగా ఉంటే ఈ 12 గంటల టైము 12 క్షణాల కింద వెళ్ళిపోతున్నాం. ఏదో మర్యాద కోసం బాగానే ఉన్నామని అని చెప్తారు. నిజంగా బాగా లేరు వాళ్ళు. ఇక్కడ సుఖంగా లేము, శాంతిగా లేము. జాగ్రత్త అవస్థలో గాఢ నిద్రలో సుఖంగా ఉన్నాం, శాంతిగా ఉన్నాం. కానీ అక్కడ ఏంటి? ఇరుక లేదు. ఇక్కడ ఇరుక ఉంది. అక్కడేమో సుఖం ఉంది, ఇక్కడ ఇరుకు ఉంది. ఇరుకు ఉన్న చోట సుఖం లేదు, సుఖం ఉన్న చోట ఇరుకు లేదు. అంటే గాఢ నిద్రలో ఉన్న సుఖము, జాగ్రత్త అవస్థలో ఉన్న ఇరుక, రెండు ఒకేసారి మన హృదయంలోకి అనుభవంలోకి వస్తే అదే మోక్షము, అదే శాశ్వతమైనటువంటి ఆనందము, అదే పెర్మనెంట్ పీసు, అదే పెర్మనెంట్ బ్లిస్సు. ఆ స్థితి నీకు అనుభవిక వైద్యం వచ్చే వరకు దేహం ధరిస్తూనే ఉండాలి. ఏంటంటే ఆ నిజమైన నేనికి దేహం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు. ఆ నేననే తలంపుకి దేహం కావాలి, ఆ లోకం కావాలి, దీని అందానికి ఒక దేవుడు కూడా కావాలట. ఆ నేననే తలంపు నీకు ఎక్కడి నుంచి వస్తుంది? దాని మూలంలోంచి, హృదయంలోంచి వస్తుంది. హృదయంలోంచి నేననే తలంపు వస్తుంది. నేననే తలంపులోంచి మనస్సు వస్తుంది. మనస్సులోంచి దేహం వస్తుంది. దేహంలోంచి లోకం వస్తుంది. లోకం వచ్చాక మరి దేవుడు వస్తున్నాడు. ఇది ఇది దీని క్రమం. ఇది అయితే నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావో అక్కడికి వెళ్ళిపోతే అది అయ్యా మోక్షం. రాత్రి నువ్వు నిద్రపోయే ముందు నీకు తెలియకుండా నీ ట్రూమ్ హోమ్, రియల్ హోమ్కి నువ్వు వెళ్ళిపోతున్నావు. నీ నిజమైన ఇంటికి నువ్వు వెళ్ళిపోతున్నావు. అది తెలియకుండా వెళుతున్నావు. అది నువ్వు జాగ్రత్త అవస్థలో సాధన చేసి సాధన చేసి ఎరుకుతోటి తెలివితోటి నువ్వు నీ నిజమైన ఇంటికి వెళ్ళగలగలవాలి. అది మోక్షం. నేను అనే తలంపు చైతన్యానికి లేదు, దేహానికి నేను అనే తలంపు దేహానికి లేదు. అంటే నేననే తలంపు దేహానికి చైతన్యానికి మధ్యలో వచ్చింది. ఎవరో ఈ నేననే తలంపు, దాన్ని విచారణ చేస్తే అది పోతుంది. విచారణ చేయవనుకో దాన్ని, ఇది ఎవరు ఎక్కడి నుంచి వచ్చారు అని దాన్ని విచారణ చేయవనుకో. ఆ మనస్సు యొక్క స్వరూపాన్ని, ఆ నేను యొక్క మొదటి తలంపు దాన్ని ఆ స్వరూపాన్ని విచారణ చేయవనుకో. కోట్లాది జన్మలు నిన్ను పీడిస్తుంది, ఏ జన్మకు ఆ జన్మ నీ కూడా వెంటాడుతుంది, మనిషి కూడా నేను వచ్చినట్టు. నేననే తలంపు మూలం చూస్తే అది మాయమవుతుంది, దాని మూలం నువ్వు చూడలేకపోతే అది మాయమవుతుంది. మనస్సు అనగటం వేరు, మనస్సు నశించటం వేరు. నువ్వు ఏదైనా మంత్రాన్ని జపించవచ్చు, ఒక పూజ చేయవచ్చు, ధ్యానం చేయవచ్చు, అప్పుడు మనస్సు అణుగుతుంది. మనసు అణిగిన మనస్సు మళ్ళీ విజృంభిస్తుంది, అవకాశం ఉంది. కానీ నశించే మనస్సు మళ్ళీ విజృంభించదు. మనస్సు దాని మూలాన్ని చూస్తేనే కదా నశించదు. మీరు జపం చేస్తే, ధ్యానం చేస్తే అణుగుతుంది, స్ప్రింగ్ మంత్రం లాగా మళ్ళీ అది విజృంభిస్తుంది. తో అడిగితే సరిపోదవయ్యా, అది మూలంతో సహా వేరుతో సహా అది నశించాలి. అయితే నిజంగా నీకు విశ్రాంతి కావాలంటే, నిజంగా నీకు శాంతి కావాలంటే, నీ సహస్రారంలో నీ మనస్సు ఎలా ఉందో, అంటే నీ శిరస్సులో నీ మనస్సు ఎలా ఉందో, ఆ మనస్సు యొక్క పుట్టుక స్థానం అయినటువంటి హృదయంలో అలా ఉండాలి. దాన్ని అక్కడ నిలబెట్టిన ఉంచాలి. ఇప్పుడు సహస్రారంలో మన శిరస్సులో, మన శిరస్సులో, మన బ్రెయిన్లో మైండ్ ఇప్పుడు ఎంత నార్మల్గా, ఎంత న్యాచురల్గా ఉందో, నీ మైండ్ నీ హృదయంలో అలా ఉంచగలిగితే, అలా ఉంచగలిగితే, అక్కడ న్యాచురల్గా ఉండగలిగితే కొంతకాలానికి అది నశిస్తుంది. అది అభ్యాసం. కన్న మనిషి గారు ఎంత దూరమైన చెప్పారంటే విషయం, అది ఆధ్యాత్మిక హృదయంలో ఫిజికల్ పార్ట్లో కాదు, ఆ స్పిరిచువల్ పార్ట్లో నీ మనస్సును ఉంచటం, నీ మనస్సు అక్కడ నిలబెట్టి ఉంచటం ఎంత దూరం వెళ్ళి చెప్పారంటే, అదే భక్తి, అదే జ్ఞానం, అదే యోగం, అదే కర్మ. నీ మనస్సును హృదయంలో నిలబెట్టి ఉంచగలిగితే అన్ని యోగముల యొక్క సారము అది. కొన్ని కొన్ని భగవద్గీతలో కొన్ని కొన్ని శ్లోకాలు నాకు నచ్చుతాయి, కొన్ని కొన్ని శ్లోకాలు మీకు నచ్చుతాయి, కొన్ని శ్లోకాలు ఈ అమ్మగారికి నచ్చుతాయి. అందరికీ ఒకే శ్లోకం నచ్చదు. దీని కారణం ఏంటి, మన పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి ఆ శ్లోకం నచ్చుతుంది. వివేకానందకి ఫేవరెట్ శ్లోకం వేరు, రమణ మహర్షి గారికి ఫేవరెట్ శ్లోకం వేరు, తిలక్ గారికి ఫేవరెట్ శ్లోకం వేరు, గాంధీ గారికి ఫేవరెట్ శ్లోకం వేరు. వాళ్ళ పూర్వజన్మ సంస్కారాన్ని బట్టి, ఆ స్వభావాన్ని బట్టి ఒక శ్లోకం వాళ్ళని అరెస్ట్ చేస్తుంది. ఏదో రొమ్మ పట్టుకుని వేలాడాలి మనం. మరి ఏదో శ్లోకం మిమ్మల్ని, ఒక శ్లోకం కాదు మీరు తరించడానికి, ఒక్క శ్లోకం కాదు, అంటే మీ శ్లోకం పోగొట్టడానికి ఒక శ్లోకం సరిపోతుంది, మీరు తరించడానికి ఒక శ్లోకం సరిపోతుంది. రమణ మహర్షి గారికి ఏదో ఒక్క శ్లోకమే చెప్పండి, మేము మిగతా శ్లోకాలు చదువుకోలేమని భగవాన్ అడిగినప్పుడు ఆయన ఇది చెప్పాడు, అహమాత్మ గుణాకేష సర్వభూతాశయ స్థిత అహమాదిశ్య మధ్యంచ భూతానామంత ఏవచ్చ. మన దేవుడు ఎక్కడ ఉన్నాడు అనుకుంటున్నాం, కాశీలో ఉన్నాడు, తిరుపతిలో ఉన్నాడు, రామేశ్వరంలో ఉన్నాడు అని అనుకుంటున్నాం. అవన్నీ క్షేత్రములు మంచిదే, కానీ దేవుడు ఏమని చెప్పాడంటే, సర్వేశ్వరుడు బ్రహ్మ భగవంతుడు ఏమని చెప్పాడంటే, నేను అందరి హృదయాల్లోనే అంతర్యామిగా ఉన్నానని చెప్పాడు. అది మనలో ఎంతమందికి అర్థమవుతుంది? మన హృదయంలో ఉన్న దేవుడు అంటే మనకి ఇష్టం ఉండదు, నిజమైన దేవుడు అంటే ఇష్టం ఉండదు, జీవుడు కల్పించిన దేవుడు అంటే ఇష్టం. మనకి నిజమైన దేవుడు అంటే ఇష్టం ఉండదు, జీవుడు కల్పిస్తాడు ఒక దేవుణ్ణి, వాడంటే ఇష్టం. అయితే నిజమైన దేవుడి దగ్గరకు కూడా జీవుడు వెళ్ళటానికి ఇష్టపడ్డాం. అయితే నిజమైన దేవుడి దగ్గరికి వీడు వెళ్తే వీడు అదృశ్యం అయిపోతాడు, వాడు స్పష్ట లేకుండా పోతాడు. వాడు పోగొట్టుకుంటాడా? పోగొట్టుకోడు. నిజమైన దేవుడి దగ్గరికి జీవుడు వెళ్ళడు, అక్కడ ఏదో గుడి కట్టించాడు, బొమ్మ పెట్టి అభిషేకం మొదలు పెట్టంటాడు, వాడు పైగా నీకు పుణ్యం సంపాదించి పెడతానంటాడు జీవుడు. అది ఉన్నది ఒకటే వస్తువు, ఉన్నది ఒకటే వస్తువు. కానీ నువ్వేమనుకుంటున్నావు, నేను కూడా ఉన్నాను ఉన్నాననుకుంటున్నావు. అది ఉన్నది ఒకటేనే నీకు అనుభవంలోకి వస్తే నీకు సాధన అక్కర్లేదు. సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధన చెయ్యి, సాధన చెయ్యి, అందులో ఏమీ లేదని తెలిసే వరకు నువ్వు సాధన చెయ్యి. ఏదో ఉన్నాను ఉన్నాను అనుకుంటున్నావు కాబట్టి సాధన చెయ్యి. ఉన్నదంతా ఒకటే నీకు అర్థమైన సాధనతో పనిలే, కానీ నేను ఉన్నాను నేను ఉన్నాను నువ్వు అంటున్నావు అని చెప్పి దాన్ని జరిగించుకోవడం నువ్వు సాధన చెయ్యి. ఇక్కడ బాగా అర్థం చేసుకోండి మీరు, భక్తి యోగం యొక్క ప్రయోజనం, ధ్యాన యోగం యొక్క ప్రయోజనము, కర్మయోగం యొక్క ప్రయోజనము, ఈ దేహగతమే నేనులోంచి విడుదల పొందటమే యోగం యొక్క ప్రయోజనం. మనం ఎలా పనిచేస్తే మనం ఈ దేహగతమే నేనులోంచి విడుదల పొందుతామో అలా పనిచేయటమే కర్మయోగం. భగవంతుడు నీ ఇష్టమే నా ఇష్టం ఆ భావనతో ఎవడైతే పని చేస్తున్నాడో అది భక్తి యోగం. ఎవరైనా కల్పిస్తారనుకోండి, మీరెవరండి, మీరెవరు, వారెవరు, మీరెవరు అని ఇలా ప్రశ్న వేస్తాం. కానీ లోపల నుంచి మనకి ఏదో నేను నేనని వస్తుంది, ఈ నేనెవడనే మనం ప్రశ్న వేసుకోం. ఆ లోపల నుంచి నీకు ఏదైతే నేను కింద వ్యక్తం అవుతుందో ఆ నేను ఎవడో నువ్వు విచారించేటువంటి జ్ఞాన మార్గం. అంటే ఏనుక్కి అంకుశం ఎటువంటిదో, నీ మనస్సు అంతర్ముఖం అవ్వటానికి నేను ఎవడనే ప్రశ్న కూడా అటువంటిదే. అందరినీ నువ్వెవడో నువ్వెవడో అని ప్రశ్నిస్తున్నావు. ఆ నువ్వెవడు నువ్వెవడని ప్రశ్నించే ఈ నేనెవడు, నేను దేవుని పూజిస్తున్నామని దేవుని పూజిస్తున్నావు నోటితోటి చెప్పటం, ఎవడు అహంకారాన్ని వాడు పూజించుకోవటం, ఎవడు అహంభావాన్ని వాడు పూజించుకోవటం, ఏ నిజాన్ని తొలగించుకోవాలో ఆయన పూజిస్తాంటే ఆడెక్కడికి పోతాడండి. ఈ మీకు తెలియటం లేదా దేవుణ్ణి పూజిస్తున్నారా మీ నిజాన్ని పూజించుకుంటున్నారా? మీరు ఒక్కసారి లోపల ఆ లోపల అంతర్దృష్టి కనుకుంటే కొంచెం లోపలికెళ్ళి మనం పరిశీలన చేసి చూసుకుంటే అది మనకు తెలుస్తుంది. ఈ నిజాన్ని పూజించుకుంటున్నాం కానీ మనం దేవుణ్ణి కాదు పూజించుకునేది. అంటే మనం ఆరాధించవలసింది ఈశ్వరుని కానీ నిజాన్ని కాదు, ఈశ్వరుడి పేరు మీద నిజాన్ని ఆరాధిస్తున్నాం. మీరు ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండండి, తిండి విషయంలో జాగ్రత్తగా ఉండండి. మీరు తిండి విషయంలో జాగ్రత్తగా ఉంటే 150 మార్కులు పడతాయి మీకు, అందులో సందేహం లేదు. తర్వాత మీరు అవసరం లేని మాటలు మాట్లాడకండి. మీరు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడని అతిగా మాట్లాడవద్దు. అతిగా మాట్లాడితే కలహాలు వస్తాయి. అంటే మీరు విమర్శలకు ఏదీ కంగారు పడద్దు. ఎవరో మిమ్మల్ని విమర్శిస్తున్నారని కంగారు పడకండి. ఆ విమర్శించేది కూడా అహంభావన. ఆ నిజాన్ని విమర్శిస్తుంటే ఈ నిజాన్ని కంగారు పడతాను. మన భగవంతుడు ఎలా జీవించమని చెప్పాడో అలా జీవిస్తే మనకి ఈ లోకంలో యాత్ర, పరలోకం, పరలోకం లభ్యమవుతుంది మనకి. ఆ పరిస్థితి మనకు అనుభవం అవుతుంది, ఉన్నతమైన స్థితి అనుభవం అవుతుంది. ఈ లోకంలో మన దేవయాత్ర సుఖంగా వెళ్ళిపోతుంది. యేసు అంటాడు బైబిల్లో, మీరు నన్ను ప్రేమిస్తున్నారా? ఆయనకి డైరెక్ట్ డిసైపుల్స్ 12 మంది ఉన్నారు. యేసుక్రీస్తుకి డైరెక్ట్ డిసైపుల్స్ మొత్తం 12 మంది. మీరు నన్ను ప్రేమిస్తున్నారా? నిజంగా ప్రేమిస్తున్నారా? నా కోసం జీవిస్తున్నారా? నా కోసం ప్రాణం ఇవ్వటానికి మీరు సిద్ధంగా ఉన్నారా? నేను చెప్పిన మాటలను మీరు ఆచరించండి. స్వామి మిమ్మల్ని ప్రేమిస్తున్నామంటే నిజం కాదు. నేను ఏ మాట అయితే చెప్పానో దాన్ని ఆచరించడానికి మీరు ప్రయత్నం చేయండి. అప్పుడు మీరు నన్ను ప్రేమిస్తున్నట్టు గుర్తుంది. నన్ను నేను చెప్పిన మాట మీరు ఆచరించకుండా, నేను చెప్పిన మాట మీద మీకు గౌరవం లేకుండా, మీ ఎందుకు మాకు గౌరవం ఉంది, మిమ్మల్ని మేము ప్రేమిస్తున్నామంటే ఆ మాటకు అర్థం లేదు. అర్థం లేని మాటలు అర్థం. అయితే నిజంగా నా ఎందుకు మీకు గౌరవం ఉంటే, నిజంగా నా ఎందుకు ప్రేమ ఉంటే నా మాటను గౌరవించండి, నా మాటను అర్థం చేసుకోండి, నా మాటను జీవించడానికి ప్రయత్నం చేయండి. బైబిల్లో యేసు చెప్పాడు. గురువు అంటే ఎవడో అనుకోకుండా, వాడికి ఏదో 10 కళ్ళు ఉంటాయని 20 చేతులు ఉంటాయని అలా అనుకోకండి. గురువు అంటే నిరంతరం మన వెల్ఫేర్ కోరేవాడు, మన క్షేమం కోరేవాడు. అంటే ఎక్కడికి తీసుకెళ్తే మన అజ్ఞానంలోంచి విడుదల పొందుతాము, ఏమి తెలుసుకుంటే మనం అవిద్యలోంచి విడుదల పొందుతామో ఆ వస్తువుని తెలియజేయటానికి మనకి సహాయ సహకారములు అందించేవాడు మన గురువు. సిండికాడ జాగ్రత్తగా ఉండాలి, మాటల కాడ జాగ్రత్తగా ఉండాలి, నిద్రకాడ కూడా జాగ్రత్త. సరిపడి నిద్రపోవచ్చు, సరిపడి నిద్రపోవచ్చు, అతిగా నిద్రపోకూడదు. అంటే చిండికాడ జాగ్రత్తగా లేకపోతే, నిద్ర విషయంలో జాగ్రత్తగా లేకపోతే, మాటల విషయంలో జాగ్రత్తగా లేకపోతే మనకు తమో గుణం వస్తుంది. తమో గుణంలో ఉండగా మనకు చావు వస్తే మనం చీకటి లోకాలకు వెళతాం. ఒకవేళ తమో గుణంలో ఉన్నామనుకోండి, ఆ తమో గుణంలో ఉండగా మనకు చావు వచ్చేసింది అనుకోండి, తమో గుణం తర్వాత మనం చీకటి లోకాలకు వెళతాం. అంచేత మీరు సత్వగుణాన్ని అలవాటు చేసుకోండి. ఇందాక ఒక మాట చెప్పాను, ఆ మాట మీరు మర్చిపోకండి. మీరందరూ ఇక్కడ కాగితం మీద రాసుకోండి, ఇంటికి వెళ్ళిపోయి మీ గుండెలో పెట్టుకోండి. కాగితం మీద రాసుకోకపోయినా బ్రెయిన్లో పెట్టేసుకుంటారు కొంతమంది. ఎలాగైనా పర్వాలేదు, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే, ఎవరైనా మిమ్మల్ని విమర్శిస్తే అది ఎంత దోషమో. వాళ్ళు మనల్ని విమర్శించారు, వాళ్ళని విమర్శించారని మీరు బాధపడి దుఃఖపడటం కూడా అంతే దోషము. అంటే మీ అజ్ఞానం వల్ల మాటలకి మీరు ప్రాముఖ్యత ఎక్కువేస్తున్నారు. వారు ఎలా అన్నారు, మీరు ఎలా అన్నారు అని మీరు దుఃఖపడతా అంటే అది కూడా దోషమే. ఆ మాట అంతనే దోషం కాదు, మీ దుఃఖం కూడా దోషమే, అది కూడా పాపమే. అంటే మీరు నా అపవిత్రతకి ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పి అది కూడా పాపమే అని చెప్పి మీరేమి చేయాలంటే క్వైట్గా ఉండాలి, కూల్గా ఉండాలి. ఆలోచనే ప్రధానం, సబ్జెక్టే ప్రధానం. నువ్వు కాకినాడలో హైదరాబాద్ వెళ్ళాలని ప్రయాణం అయ్యో అంత మటుకు కరెక్టే, కానీ అక్కడ పకోడీలు నిన్ను ఆకర్షించినాయి, ఆ పకోడీలు గొడవలతో హైదరాబాద్ వెళ్ళటం మానేశావు. అలాగే లోకంలో నీకు ఆకర్షణలు ఉన్నాయి, ఒక్క ఆకర్షణలో కనుక పడిపోతే మనం గోల్ మిస్ అయిపోతాం, డెస్టినేషన్ మిస్ అయిపోతాం. అంటే బహు జాగ్రత్తగా ఉండాలి, సజ్జన సాంగత్యం విడిచిపెట్టకూడదు. నువ్వు బజారులో కనిపించే అన్ని పుస్తకాలు చదవకూడదు. ఏ పుస్తకం చదివితే మనకు క్షేమంగా ఉంటుందో, మన మనసు చల్లగా ఉంటుందో అటువంటి పుస్తకాలు చదవాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీరు సాయంత్రం 9 నిద్రపోతే నిద్ర, 10 నిద్రపోయి ఎప్పుడు నిద్రపోతారో నాకు తెలియదు. మీరు సాయంత్రం నిద్రపోయే ముందు మటుకి భగవద్గీత కానీ, భాగవతం కానీ, లేదా రమణ మహర్షి గారి మాటలు కానీ, రామకృష్ణ పరమహంస మాటలు కానీ, లేదా వశిష్ఠ గీత కానీ, అంటే సాయంత్రం పడుకునే ముందు మటుకి లోకం గొడవలోకి వెళ్ళకండి. మీ తోడు కోడళ్ళ గొడవలోకి వెళ్ళొద్దు. ఓ గంట ముందు పడుకుంటారనగా మీరు ఏదో మంచి పుస్తకం చదువుకోండి. మీకు చదువు రాకపోతే మీ కోడల్ని చదువు వినిపించమనండి, లేకపోతే మామ జపం చెయ్యండి, లేకపోతే ఒక మీకు ఏ విగ్రహం అయితే ఇష్టం ఆ విగ్రహాన్ని ఎదురుగుండా పెట్టుకుని విగ్రహం ధ్యానం చెయ్యండి. విగ్రహం అనేది విగ్రహాల కోసం, విగ్రహం కోసం విగ్రహం పుట్టబడింది. లేకపోతే మీకు హోలీ బుక్స్, మీకు ఏదైనా ఒక పుస్తకం, ఏ పుస్తకం అయితే మీకు బాగా ఇష్టమో, మీ హృదయానికి ఏదైతే నీరెష్టో డీరెష్టో, ఆ పుస్తకాన్ని చదివి 4 చదువుకుని అందులో చెప్పింది ఆనందించండి. ఒక సెయింట్ చెప్పొచ్చు, ఒక సేది చెప్పొచ్చు, లేదా సాక్షాత్తు ఈశ్వరుడు చెప్పొచ్చు. ఎవరు చెప్పినప్పటికీ ఆ పుస్తకంలో తీసి సాయంత్రం పడుకునే ముందు మీరు బహు జాగ్రత్తగా ఉండండి. ఇంకా రాత్రి నిద్రపోయే ముందు మీరు మంచి గ్రంథాలు చదువుకుంటే, ఏదైనా జపం చేసుకుంటే అది రాత్రి తెల్లవారులు మీ బ్రెయిన్లో పనిచేస్తుంది, రాత్రి తెల్లవారులు మీకు సాధన జరుగుతూ ఉంటుంది. అంటే నిద్రపోయే ముందు మీరు జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటే ఆ నిద్రపోయే ముందు ఎంతో కొంత మీరు సాధన చేస్తే ఆ నిద్రలో సాధన కంటిన్యూగా ఉంటుంది. అంటే మీకు వడ్డీ ఎక్కువ వస్తుంది. అంటే ఈ విషయాలు చెబుతున్నాను. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచలమును సుస్మరించు ఆరల అహము నిర్మూలించుడు అరుణాచల ఈ భగవంతుడు లేడు భగవంతుడు లేదని చెప్పే చోటకు మీరు వెళతారనుకోండి, అనుకోండి మీ బుర్ర గాబరా అవుతుంది, మీ మనస్సు అక్కడ గాబరా అవుతుంది. రమణ మహర్షి గారు అంతా ఉండేవారు, దేవుడు లేడని చెప్పే వాళ్ళకి పొరపాటు ఏమి లేదు, మీరు అక్కడికి వెళ్ళటం పొరపాటు. ఈ రమణ మహర్షి గారు దేవుడు లేడు అని చెప్పే వాళ్ళకి పొరపాటు కాదు, మీరు మీకు పొరపాటు అక్కడికి మీరు వెళ్ళటం. అది మిమ్మల్ని ఎవరు వెళ్ళమన్నారు అక్కడికి, మీ బుర్రను ఎవరు పాడు చేసుకోమన్నారు, మిమ్మల్ని అసలు పెంట కుప్ప మీద ఎవరు కూర్చున్నారు, ఎవరు కూర్చోమని చెప్పారు, పెంటవసం వస్తామని చెప్పి ఇక్కడికి వచ్చింది, ఎవరు బాధపడమని చెప్పారు మిమ్మల్ని, పెంట కుప్ప మీద కూర్చుంటే పెంట వాసన వస్తుంది. అది మీరు కూర్చు మీరు వెళ్ళి పెంట కుప్ప మీద కూర్చోవడం పొరపాట, అది పెంటది పొరపాట. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అంటే ఈ నీవు నేననే భేద బుద్ధి పోతే, ఉపాధి బుద్ధి పోతే, వ్యక్తిగతమైన నేను అదృశ్యమైతే గోదావరికి వరవచ్చినప్పుడు ఆ నీళ్ళు ఎంత వేగంగా వెళతాయో హృదయంలో ఉన్న ఆనంద సముద్రం పొంగి మీ సహస్రారాన్ని ముంచేస్తున్నట్టు. నీవు నేను అనగా, నీవు నేను అనగా, నిత్య ఆనందమయముగా నిలుచు స్థితి కరుణింపు అరుణాచల. అరుణా
అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల అరుణాచలమనుచు స్మరించు వారలాగము నిర్మూలింతు అరుణాచల మీరు నిరంతరము దేవుణ్ణి జ్ఞాపకం పెట్టుకుంటే మీరు దేవుడే అవుతారు. నిరంతరము సైతాన్ని జ్ఞాపకం పెట్టుకుంటే సైతానే అవుతారు. జ్ఞాపకం పెట్టుకోవడం కూడా ఒక యోగంతో సమానము, స్మరించటం కూడా యోగమే. అరుణాచలమ్మనొచ్చు స్మరించు వారల అహము నిర్మూలింతు అరుణాచల. గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, గిరిరూపమైనట్టి కరుణా సముద్రమా, కృప చేసి నన్ను ఏనుము అరుణాచల. లవ్ టు యూ, బ్లిస్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.